الله
ఈనాటి పరిస్థితులు కొంచెం అవగాహన చూసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ డిప్రెషన్ అనేటటువంటిది చాలా కామన్ అయిపోయింది. డిప్రెషన్ అంటే బాధ, మానసికమైనటువంటి బాధ. నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు అదో బాధ, వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని. మిమ్మల్ని ఏమంటాను లేదమ్మా, నా బాధ గురించి చెప్పుకుంటున్నా, మీరు మాట్లాడుకోండి. అంటే వాళ్ళు మాట్లాడుకోవటానికి వచ్చారు, నా మాటలు వినటానికి వచ్చారు. నా మాటలు వినటానికి వచ్చేవారు, నా మాటలు వినండి. మీరు మాట్లాడుకోవటానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకకపోతే ఇక్కడే మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు. మీరు ఎలా ఉన్నారు, మీరు బాగానే ఉన్నారా, మీరు ఉద్యోగాలు తీసుకుంటున్నారా అన్న మాటలు ఇక్కడ చాలా ముఖ్యం అనుకుంటే అదే మాట్లాడండి. కానీ నేను చెప్పదలుచుకున్నది కాస్త సీరియస్గా వినండి. ఇదే బాధ ఈనాడు చాలా ఎక్కువ. నా మాటలు ఎవరు వింటలేదని, నా మాటలు కాదు, ప్రతివాడు అనుకునేది ఏంటి అంటే నా మాటలు ఎవరు వింటలేదు, కొడుకు నా మాట వింటలేదు, కోడలు నా మాట వింటలేదు, భర్త నా మాట వింటలేదు, అత్త నా మాట వింటలేదు, తోటి కోడలు నా మాట వింటలేదు. అందరికి ఇదే బాధ. పిల్లలకేమో పెద్దవాళ్ళు నాకు సినిమాకి డబ్బులు ఇవ్వటం లేదు, స్కూల్కి వెళ్ళమంటారు, ఏంటో స్కూల్కి వెళ్తే ఏం లాభం, అవునా నువ్వు అనుకోవాలయ్యా. అంటే బాధ ఏంటి అంటే నా మాట ఎవరు వింటం లేదు అని. రెండో బాధ ఈనాడు ఏంటి అంటే కష్టపడకుండా సుఖాలు వచ్చేయాలి అని ఇంకొక బాధ. అంటే మనం ఎలాంటి పని చేస్తామో అలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది మర్చిపోయాం. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలే వస్తాయి, అది మర్చిపోయాం. మనం ఎలాంటి పనులు చేసి ఉన్నా, బాగా చదువుకున్నా చదువుకోకపోయినా మార్కులు వచ్చేయాలి, రెగ్యులర్గా వ్యాపారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా వ్యాపారంలో లాభాలు వచ్చేయాలి, ఆఫీసుకి రెగ్యులర్గా వెళ్ళినా వెళ్ళకపోయినా పై ఆఫీసర్ ఏం అనకూడదు. ఏం కష్టం ఉంది అంటే నాకు జలుబు చేసింది, తలనొప్పి వచ్చింది, అందువల్ల రాలేకపోయింది. ఇది ఈనాటి పరిస్థితులు. ఈనాటి పరిస్థితుల యొక్క అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమొచ్చాయంటే పెద్ద పెద్ద మేధావులందరూ కూడా మానసిక రోగగ్రస్తులు అవుతున్నారు. పెద్ద పెద్ద మేధావులు, నోబెల్ ప్రైజ్ గెలిచినటువంటి, లెక్కలలో నోబెల్ ప్రైజ్ గెలిచినటువంటి ఒక వ్యక్తి ఈనాడు జీవించి ఉన్నాడు. ఆయనకి 60 ఏళ్ళు వయస్సు. ఇప్పుడు 30 ఏట నుంచి 50 ఏట వరకు కూడా మానసిక వ్యాధితో బాధపడ్డాడు. సుఖశాంతులు లేవు. డబ్బుంటే ఇంకా డబ్బు కావాలి, ఇల్లుంటే ఇంకా ఇల్లు కావాలి, పక్క వాళ్ళకంటే నాకే ఎక్కువ కావాలి. ఈ మానసిక స్థితిలో ఉన్నటువంటి మనకి భారతదేశంలో ముఖ్యంగా దేవాలయాలు చాలా ఉపయోగపడతాయి. విద్యాలయానికి ఎలాగైతే మన పిల్లల్ని కొట్టి పంపిస్తున్నామో, అసలు నాకేమనిపిస్తుందంటే మనల్ని అందరినీ కూడా కొట్టి పంపించాలి దేవాలయాలకి. స్కూల్కి పిల్లవాడు వెళ్ళకపోతే పోనీలే బాబు ఇవాళ మానే అంటున్నారా, లేకపోతే బలవంతంగా పంపిస్తున్నారా? బలవంతంగా పంపిస్తాం కదా. అలాగే దేవాలయాలకి మీరు బలవంతంగా వచ్చి దేవాలయాలను ఉపయోగించుకోకపోతే మన జీవితాలకి మనుగడ ఉండదు. మీకు సుఖం కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలి అంటే ఆ విద్య మీకు దేవాలయాల్లోనే దొరుకుతుంది. కానీ దేవాలయాలలో దొరికేటటువంటి విద్య నేర్చుకోవడానికి ముందు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అదేంటో యూకేజీలో, ఎల్కేజీలో జాయిన్ చేయటానికి కూడా ఈ మధ్య తల్లిదండ్రుల్ని హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకా వాడికి అక్షర జ్ఞానం లేదు ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడికి చిన్నపిల్లల స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల ముందు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. మీరు బాగా కరెక్ట్ గా టైంకి డబ్బు కడతారా కట్టరా, మేము హోంవర్క్ ఇస్తే మీ పిల్లవాడి చేత చేయిస్తారా చేయించరా, ఇవి అక్కడ అడిగేటటువంటి ప్రశ్నలు. విద్యాలయములో ఇంకా మీకు అక్షర జ్ఞానం లేనటువంటి మీ పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలి అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ లేకుండా మీరు దేవాలయంలోకి రావటానికి అసలు మీరు ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తున్నారా? ఏదైనా అర్హత సంపాదించుకుంటున్నారా? అసలు మీకు దేవాలయంలోకి వచ్చే అర్హత ఏమిటి అది మీరు ప్రశ్నించుకోవాలి. దేవాలయానికి వస్తే మీ కోరికలు గ్యారంటీగా తీరుతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను మీకు. కానీ దేవాలయంలోకి వచ్చే ముందు ఆ దేవాలయంలోకి వచ్చేటటువంటి పరిస్థితి మీరు ఏర్పరచుకుని రావాలి. స్కూల్కి వెళ్ళాలంటే మరి మీ పిల్లవాడికి ఫీజు కట్టాలి, బ్రష్ వేయాలి, మెడతో తాడు బిగించాలి, కాలికో తాడు బిగించాలి, నడువుకో తాడు బిగించాలి అంటే బెల్ట్, షూ లేసెస్, మెడకు బిగించే తాడేంటి, నెక్ టై. మరి ఇవంతా బిగిస్తున్నారు లేదా? బిగించకపోతే రానివ్వడు మీ పిల్లవాడిని కదా. ఎందుకు పనికి రాని చెత్తా చెదారని చెప్పి మీ మానసిక పరిస్థితిని ధ్వంసం చేసేటటువంటి ఆ విద్యకు మీరు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు దేవాలయాలకి అందులో వందో వింత కష్టపడి వస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి. అది చెప్పడానికి వచ్చాను. ఉపయోగించుకోండి, అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. నేను చూసినటువంటి అనేక దేవాలయాలలో ఈ దేవాలయం చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకు విశిష్టమైనది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మిమ్మల్ని గాభరా పెట్టదలుచుకోలేదు, తెలిసిన వాడు చెప్పిన మాటనే నమ్ముతాం అంతే. మాస్టర్ చెప్పారు ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉన్నది, ఒక 3 ఏళ్ల తర్వాత ఈ దేవాలయంలో చాలా చిత్ర విచిత్రాలు జరగవచ్చు. ఎప్పుడు జరుగుతాయంటే మీరు దేవాలయాలకు వచ్చి అక్కడ ఏదైనా నేర్చుకుంటే, మీరు దేవాలయాలకి రాకుండా ఏమీ చేయకుండా లాభాలు రావాలని అంటే ఎట్లా వస్తాయి? ఇంకొక వెర్రి తలలు మన భారతదేశంలో తల ఎత్తుతోంది మధ్య. ఆ తప్పు ఏం జరుగుతోంది అంటే మా ఇంట్లో దేవుడు ఉన్నాడండి, దేవాలయానికి వచ్చి ఏం చేస్తాం? నేను చాలా మందికి ఏం సలహా ఇస్తానంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి పాపం అల్మార్లో తలిపేసేసి బాబు మేము దేవాలయానికి వెళ్తున్నాం నువ్వు కూడా అక్కడికే వచ్చేయని చెప్తే చాలా మంచిది మీకు. ఎందుకంటే మీ పిల్లవాడికి చదువు నేర్పించడానికి మీరు ఇంట్లో చదువు చెప్పగలరు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాళ్ళకి ఇంట్లో చదువు చెప్పగలరు. కనీసం 10th క్లాస్ వరకు చాలా మంది తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనుక ఇంట్లో చదువు చెప్పగలరు. కానీ ఎక్కడ పంపిస్తాం మనం? స్కూల్కి పంపిస్తాం. ఏ మీరు ఇంట్లో చెప్పొచ్చు కదా, మీకు తెలుసు స్కూల్లో చేర్పించకుండా చదువు రాదు. దేవాలయాలకి రాకుండా దేవుడి అనుగ్రహం రాదు, అది గుర్తుంచుకోండి స్పష్టంగా. ఆ ఒక్క మాట ఈరోజు మీ బుర్రల్లో పడి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మీరు ఇళ్లలో దండం పెట్టుకుంటే సరిపోదు. ఇళ్లలో కూడా దండం పెట్టుకోండి. కాలేజీలో, స్కూల్లో చదివిన తర్వాత ఇంటికి వచ్చాక చదువుతాడు. ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ లో వాటిలో సీట్ రావాలి అంటే ఇంకా ఎక్కువ చదువుతాడు ఇంటికి వచ్చాక. కానీ ఎప్పుడు స్కూల్లో చదువు నేర్చుకుని వచ్చాక. ఇంత ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళకి దండం పెట్టవద్దు అని నేను చెప్పటం లేదు, పెట్టండి. కానీ ఇప్పుడంటే ఇక్కడ దండం పెట్టుకు వెళ్ళాక ఆ దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోయాం. దానికి 3 రకాలుగా మీరు మీ జీవితాలలో మార్పులు తీసుకురావాలి. ఈ 3 రకాలైనటువంటి మార్పులు మీరు తీసుకువస్తే ఖచ్చితంగా మీ యొక్క ప్రతి కోరిక తీరుతుంది, అది గ్యారంటీ నాది. కానీ నేను చెప్పిన 3 పనులు చేశాక, కుర్రవాడు ముందు స్కూల్కి వెళ్ళాలి, దాని తర్వాత ప్రతిరోజు చెప్పిన పాఠం చదువుకోవాలి, చదువుకున్న తర్వాత పరీక్ష రాయాలి. నేను చాలా బాగా చదువుకున్నాను, నాకు అన్ని వచ్చు, నేను పరీక్ష రాయను, నన్ను పాస్ చేసేయండి. అర్థమవుతుందా చెప్పింది? దేవాలయాలలో 3 ముఖ్యమైనటువంటి లాభాలు మీరు పొందగలరు. 1, సుఖం పొందగలరు, సంతోషం పొందగలరు, శాంతి పొందగలరు. ఇవి 3 మీకు లభిస్తాయి. అంచేత దేవాలయానికి మీరు ఎందుకు రావాలో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవాలయంలో కోరికలు తీరుతాయి అన్నది ఒక విషయం, అది వదిలేసేయండి. దాని గురించి నేనేం మాట్లాడటంలే. ఈ మూడు ముందు మీకు లభిస్తాయి, సుఖము, సంతోషము, శాంతి. ఈ మూడు కావాలి కదా మనకి, సుఖం కావాలి, సంతోషం కావాలి, శాంతి కావాలి. మీకు ఆనందంగా ఎప్పుడు ఉంటారు అని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, మీరు ఎవరైనా చెప్తారా? శాంతి కలిగినప్పుడు. ఇంకా ఇంకా ఎప్పుడు ఆనందంగా ఉంటారు? మీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ వస్తే మీకు సంతోషం ఎప్పుడు వస్తుందండి? మీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ తో పాస్ అవుతే, క్లాస్ ఇల్లు కట్టుకుంటే, కారు కొనుక్కుంటే కదా కరెక్టేనా? ఇదంతా ఇల్లు కట్టుకుంటే, లేకపోతే కారు కొనుక్కుంటే, లేకపోతే మీ అమ్మాయికి పెళ్లి అయిపోతే, లేకపోతే మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే, లేకపోతే అంటే దీన్ని బట్టి మీకేం తెలుస్తోంది, మీ మనసులో ఏదో ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరితే సంతోషం వస్తుంది, అంతేనా? మరి మీలో చాలా మంది పిల్లలు 10వ క్లాస్ పాస్ అయి ఉంటారు ఫస్ట్ క్లాస్ లో, మీరు సంతోషంగా ఉన్నారా? పాస్ అయిపోగానే మీకేంటి తన్నొప్పి? ఏ కాలేజీలో సీట్ వస్తుందో, అసలు కాలేజీలో సీట్ వస్తుందో రాదు. అంటే ఫస్ట్ క్లాస్ లో ఆనందం సంతోషం వస్తుంది అనుకున్న మీకు పాస్ అయిన వార్త వినగానే ఆనందమే అనిపించింది, దాని తర్వాత మళ్ళా పెద్ద బరువు పడింది కదా. సరే ఏదో సీట్ వచ్చింది, ఏదో ఎంపీసీలో సీట్ వచ్చింది, అమ్మయ్య మావాడి సీట్ వచ్చింది, మీరే ఆనందించారు. ఏ మోవిడు చదువుతాడు చదవడు, వీడు చదివిన తర్వాత ఎంట్రన్స్ లో సీట్ వస్తుందో రాదు, ర్యాంక్ వస్తుందో రాదు. అంతే, ఇంటర్మీడియట్ లో వాడికి 90 మార్కులు వచ్చినా మీకు ఆనందం ఉండదు. ఎప్పుడు మళ్ళా ఆనందం ఉంటుంది? ఎంట్రన్స్ పరీక్ష ఉంది లేరా? ఇప్పుడు 90 మార్కులు వస్తే పెద్ద గొప్ప ఏం కాదు. ఎంట్రన్స్ లో మీకు ఏవైనా లాభాలు వస్తాయేమో, మార్కులు వస్తాయేమో చూద్దాం. ఎంట్రన్స్ లో వచ్చింది. నా దగ్గరికి చాలా మంది వస్తారు మాస్టర్, మా వాళ్ళు ఎంట్రన్స్ రాశారు, మంచిదమ్మా రాశారు, పాస్ అయిపోతాడా, నెక్స్ట్ వస్తుంది. నేను ఎలా చెప్పగలనమ్మా, రాసింది వాడు, చదివింది వాడు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? కాదండి, సీట్ వచ్చినా మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలి కానీ ఎక్కడికో పంపించి చదవ నేను. మీకు అర్థమవుతుందా నేనేం చెప్పదలుచుకున్నాను? మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉండదు, మీకు జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు, మీకు జీవితంలో ఎప్పుడు సుఖము ఉండదు. ఎందుకంటే మీరు మీ సుఖాన్ని ఇది జరిగితే నాకు సుఖంగా ఉంటుంది అనుకుంటారు. మీరు అది జరిగిన తర్వాత మీకు అర్థం అవుతుంది అదేం సుఖం లేదని. మా అమ్మాయికి పెళ్లి అయిపోతే బాగుంది మాస్టర్, ఏంటో మాస్టర్ పెళ్ళి ఎందుకని, పెళ్ళి అయితే బాగుంది అని వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయిందని ఆనందంగా ఏమి ఉండరు. దాని తర్వాత 4-5 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఇంకా చూసుకోండి దాబీగా మాస్టర్ మీరు చెప్పి పెళ్లి చేశాం, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టలేదు. సరే నా అదృష్టం బాగుండి, నా అదృష్టం బాగుండి వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? వాంతులు అవుతున్నాయండి, విరోచనాలు అవుతున్నాయండి, పిల్లవాడికి దగ్గు వస్తున్నాయండి. దాని తర్వాత మళ్ళా సీటు, మళ్ళా ఎంసెట్, మళ్ళా పెళ్లిళ్ళు, మళ్ళా ఉద్యోగాలు, మళ్ళా ఎంసెట్లు. అర్థమైందా చెప్పింది ఏంటో నేను? ఇది మన ఈనాటి జీవితం. యువత పిచ్చి వాళ్ళల్లాగా, ఒక తిరగలలో పెట్టి విసిరిపోతున్నటువంటి వాళ్ళల్లాగా, అందరూ అదే చేస్తున్నారు కనుక మేము అదే చేస్తాం. యుద్ధం నేను అంటే కానీ దాని వల్ల మీకు సుఖం వస్తుంది అనుకోవద్దంటున్నాను నేను. సుఖం ఇంకో మార్గంలో ఉంది, ఆ మార్గాన్ని కూడా కాస్త మీరు అనుసరించి చూడండి. దానికి మీరు 3 పనులు చేయాలి. మొట్టమొదట మీరు ఏం చేయాలి అంటే, దానికి మీరు మీ జీవితాలలో ఒక విశేషమైనటువంటి సమయాన్ని పక్కకి పెట్టుకోవాలి. రోజుకి 1 గంట సేపు నేను ఇంకా ఏమీ చెయ్యను, కుటుంబం గురించి ఆలోచించను, పిల్లల గురించి ఆలోచించను, ఈ ఒక గంట చేసి అంటే రోజుకి ఒక గంట మీరు నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి అంటే మీరు టైం నాకు ఎలా ఇస్తారు, నాకు ఇవ్వలేరు, ఆ టైం మీరే ఉపయోగించుకుంటారు మీ ఇంట్లో, కానీ ఒక గంట మీరు అనుకున్న టైము ఈ చెయ్యటమే చేయదు. భర్త పిలిచినా వెళ్ళొద్దు, భర్త పిలిచినా వెళ్ళొద్దు, కొడుకు పిలిచినా వెళ్ళొద్దు, అమ్మాయి పిలిచినా వెళ్ళొద్దు, ఆడబడుచు పిలిచినా వెళ్ళొద్దు. మంచి సినిమా ఉంది, అపరిచితుడు సినిమా ఇవాళే లాస్ట్ డే, చాలా బాగుంటుంది అపరిచితుడు అన్న వెళ్ళొద్దు. ఆ టైంకి మిగతా టైంకి వెళ్ళలేదు, ఒక గంటగా నేను చెప్పేది. మీరు చేయగలిగితే, మీరు ఒక గంట టైం మీరు పక్కన పెట్టేయగలిగితే, ఒక ఆరు నెలలు కనుక మీరు ఈ గంట కాలాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మూడు వస్తాయి మీకు, సుఖము వస్తుంది, సంతోషము వస్తుంది, ఆనందము గ్యారంటీ వస్తుంది. మొదటి రోజే రాదు, మందు వేసుకోగానే జ్వరం తగ్గిపోతుందా ఏంటి, మేము చేశామండి 22 ఏళ్ల పట్టు, 40 ఏళ్ల పట్టు, 60 ఏళ్ల పట్టు ఏమీ చేయకుండా ఇవాళ మొదలెట్టేసి. చాలా మంది ఏం చెప్తారంటే, ఇవాళ మేము మొదలెట్టామండి మాకు తలనొప్పి వచ్చింది, ఇందువల్ల వచ్చింది అంటే మీరు చెప్పిన జపం చేశామండి అందువల్ల తలనొప్పి వచ్చింది, మీరు చెప్పిన యజ్ఞం చేశామండి అందువల్ల తలనొప్పి వచ్చింది. ఒకసారే చేశారు వెళ్ళి అంటే వాళ్ళకు 50 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఇవాళ తలనొప్పి ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పడం వల్ల వచ్చింది చేయటం. అంతకు ముందు ఎప్పుడు తలనొప్పి రాలేదా మీకు? వచ్చే ఉంటుంది కదా తలనొప్పులు, జ్వరాలు, రోగాలు, అది దేని వల్ల వచ్చి ఉంటాయి? చేయకపోవటం వల్ల వచ్చాయేమో. అంచేత ఈ 6 నెలల పాటు మీరు ఇచ్చేటటువంటి ఆ గంట కాలంలో ఏమి జరిగినా కూడా నేను వదలను అనేటటువంటి ఒక తీర్మానం ఉండాలి. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, అందువల్ల మానేశానండి. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది, ఇంతకీ మీరు నేను చెప్పింది చేస్తున్నారా, వాళ్ళు చెప్పింది చేస్తున్నారా అని. నేనేమో చేయమని చెప్పాను, మీరు చేస్తా ఉన్నారు, రేపు ఇంకోడెవడో అది చేయొద్దు అన్నాడు. నాకు ఫోన్ కాల్ వస్తుంది అర్ధరాత్రి 12:30కి, నేను పడుకుని ఉంటే అర్జెంటుగా మాస్టర్ వాడెవరు గాయత్రి చేయొద్దు అన్నాడండి, ఆడవాళ్ళు గాయత్రి చేయకూడదు సార్. నేనేం చెప్పాలి? నేను చేయమని చెప్పాను కదా, నువ్వు నన్ను మళ్ళీ అడిగితే ఏం చెప్తాను, చేసుకో అని చెప్పా. ఇంకోడెవడో ఏం చెప్పాడు, చేసుకోవద్దు అన్నాడు. మరేం చెప్తాను ఇప్పుడు? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక పేషెంట్, ఏదో ఒక ట్యూమర్ లాంటిది వస్తే. ఓ డాక్టర్ ఏం చెప్పాడు అంటే, కొట్టేయాలండి ఇమీడియట్ గా మీరు జాయిన్ అయిపోండి అన్నాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళేమన్నా నేను వస్తలేదండి, నేను మందు ఇస్తాను తగ్గిపోతుంది. ఓ డాక్టర్ ఏం చెప్పాడు, కొయ్యాలన్నాడు. ఇంకో డాక్టర్ ఏం చెప్పాడు, కొయ్యక్కర్లేదన్నాడు. ఇంతకీ నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అదే చేయాలి. ఇక్కడ కూడా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే కోసే డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆపరేషన్ అక్కర్లేదు అనుకుంటే కొయ్యని డాక్టర్ దగ్గరికి వెళ్ళు. కానీ కొయ్యకూడదు అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు వాడు కోస్తానన్నాడు అని చెప్తావా? చెప్పావు కదా. అంతేత మీరు నాకేం చెప్పక్కర్లే, నేను చెప్పింది మీరు చేయగలిగితే చేయండి తప్ప, నేను చెప్పిన తర్వాత ఫలానా వాళ్ళు ఎవరో వద్దన్నారండి, వీళ్ళెవరో వద్దన్నారండి అంటే నేనేం చేయగలను వద్దన్నారండి. నా అనుభవంతో నేను చెప్తున్నాను, నా అనుభవం వెనకాతల హిమాలయాలలో ఉన్నటువంటి అనేక మంది ఋషుల యొక్క సాధనా బలం ఉంది, హిమాలయాలలో ఉన్నటువంటి అనేక మంది అనేక వేల సంవత్సరాలు బట్టి జీవిస్తున్నటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహ బలం ఉంది నేను చెప్పేదాని వెనకాతల. అంతేకాదు మీ ఇష్టం అది. ఇంకా తర్వాత మళ్ళా మాస్టర్ మీరు చెప్పే కదా ఫలానా వాళ్ళు అదుద్దన్నాడు, ఫలానా వాళ్ళు ఇదుద్దన్నాడు, మీ ఇష్టం. ఖచ్చితంగా 6 నెలల పాటు మాత్రం ఏం చేయాలి, నేను చెప్పింది చేయాలి. మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ ఇళ్లలో 12 ఇటుకలు పెట్టుకోవాలి. అమ్మో ఇటుకలు ఇంట్లో పెట్టకూడదు అని ఎవడో అన్నారు సార్ నిన్న, నాకు చెప్పాడు ఎక్కడది ఏ ఊర్లోనూ గుర్తులేదు, ఇటుకలు ఇంట్లో పెట్టకూడదని. అసలు నువ్వు ఇంట్లో ఉండకూడదయ్యా, ఇంకేంటి నీ ఇల్లు ఇటుకలతో కట్టారు, మూర్ఖత్వం అర్థం అవుతుందా నీకు? మూర్ఖులతో మనం ఏం మాట్లాడలేము, ఇంట్లో ఇటుకలు ఉండకూడదట. అది నన్ను అడుగుతాడు, నేనేం చెప్పాను, నేను పెట్టుకోవాలని చెప్తా ఉంటే నువ్వు నన్ను ఎందుకు అడగటం, పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేకపోతే మానేయండి, కోపంగా అంటాను లేదమ్మా. ఇంకంటే మీకు అది తెలియాలా, ఆ చెప్పేవాడు ఎంత మూర్ఖంగా చెప్తున్నాడు అని. దానికి చెప్తున్నాను తప్ప కోపంగా ఏం చెప్తాను, లేకపోతే నీకు మీకు చెప్పడం ఇలా వచ్చి నేను కూర్చుని అంతేత సన్నెండింటికి మీ ఇంట్లో ఉంచుకోండి. మీరు జీవిస్తున్నది ఇటుకల సమూహంలో అన్నది అర్థమైందా మీకు? ప్రతి ఇల్లు ఇటుకతోనే కట్టింది, ప్రతి దేవాలయం ఇటుకతోనే కట్టింది. మరి ఇటుకలు ఇంట్లో ఉండకూడదు అంటే అసలు మీరు ఇంట్లో ఉండకూడదు. ఇంత ముందు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి బయటికి ఎక్కడికి, ఇంత వద్దు అవగాహన చేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను, ఈనాడు నేను మీ దగ్గరికి వచ్చి ఇలాగే అనేక మందికి ఈ విషయాలు చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మీరు నాతో మాట్లాడాలన్నా మీరు నేర్చుకోవాలన్నా కూడా నేను మీకు దొరకను. ఎక్కడో 2 మైళ్ళ దూరం నుంచి మీరు నన్ను చూడవలసి ఉంటుంది. అప్పుడు మా ఊరికి వచ్చారండి ఈయన, అప్పుడు ఏం చెప్పారండి మాకు ఇలాగా, అప్పుడు మేము వినలేదు అని బాధపడాల్సి వస్తుంది. ఇంతేత ఈ మధ్య నేను చాలా స్పష్టంగా చెప్పటం నేర్చుకున్నాను. ఇంతవరకు నేను మొహమాట పడుతూ ఉండేవాడిని, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా బాబు, నేను ఇది చెప్తున్నాను, మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే నా దగ్గరికి రాకండి, అంతకంటే నేనేం చేస్తా. అర్థమవుతుందా? ఇంకా కొంచెం ఆ భావ తీవ్రత అర్థం చేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఈనాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్ని మీరు గుర్తుంచుకోండి, అందరికి చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా జరగబోయేది ఏంటంటే, రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో భారతదేశంలోకి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వస్తారు. భారతదేశం నుంచి మనము ఇంకో దేశాలకి వెళ్ళము, ఎందుకంటే ఇక్కడే మనకి వనరులు ఎక్కువ అవుతాయి, సంపదలు ఎక్కువ అవుతాయి, విద్య ఎక్కువ అవుతుంది. ఇది 5 ఏళ్లలోనే జరగబోయేది. అందుకే నేను కిందసారి వచ్చాను నేను మీకు దగ్గరికి, అప్పుడు 5 6 ఉన్నారు, వాళ్ళతో చెప్పాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ ఊళ్ళోనూ 2 రోజుల కంటే ఎక్కువ నేను అలా చెప్తూనే ఉన్నా, నేను చెప్తూనే ఉంటాయి 3 ఏళ్ళు. అంటే నేను చెప్పేటటువంటి విషయాల మీద నాకు ఎంత నమ్మకం ఉంటే నేను ఇంత కష్టపడతాను. జరుగుతుందో జరగదో అనుకుంటే కష్టపడినే కదా. మీరు కూడా ఈ విషయం చాలా జాగ్రత్తగా నమ్మండి, మీరు మీ పిల్లలు. రాబోయే 5 సంవత్సరాల తర్వాత నిర్మించబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానంలో మీరు పాలు పంచుకోవాలి అంటే అప్పుడు మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పవలసి ఉంటుంది. ఏ ప్రశ్నకి జవాబు చెప్పవలసి ఉంటుంది? సుఖము, సంతోషము, శాంతి మీకు అనుభవంలోకి వచ్చాయా లేదా. అది ఎవరు ఎంత కరెక్ట్ గా చెప్పగలుగుతారో వాళ్ళు ఆ 5 సంవత్సరాల తర్వాత అంత గొప్ప స్థితిలో ఉంటారు. దానికి ఇది మార్గం చెప్తున్నాను నేను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో అర్థమైంది కదా. అంతేకా మీ పిల్లలతో సహా, పెద్దవాళ్లతో సహా, మీ కుటుంబాలతో సహా, మీ కుటుంబ సభ్యులతో సహా అందరికీ చెప్పండి, మన జీవితం మొత్తము కూడా భారతదేశం యొక్క, ప్రపంచం యొక్క శాసించగలిగేటటువంటి సత్తా అంతా కూడా ఈ 12 ఇటుకలలో ఉన్నది. ఇటుకలో ఏముంటుంది మాస్టారు అంటే, శుద్ధి సాయిని అడుగుదాం, ఎక్స్పర్ట్ ని అడగాలి కదా. శుద్ధి సాయి ఏం చెప్పాడు, మా యొక్క గురువు యొక్క అనుగ్రహం మొత్తము ఈ ఇటుకలో ఉన్నది. ఏ ఇటుకలో ఉంది? ఆయన దగ్గర ఉన్నటువంటి ఇటుకలు. ఇది మీకు అందరికీ తెలుసు కదా. స్పష్టంగా శుద్ధి సాయి పడుకునేటప్పుడు ఓ ఇటిక తల కింద పెట్టుకునేవాడు, నడుస్తూ ఉంటే ఇటిక చేతిలో ఉండేది, కూర్చుంటే ఇటిక తన చేతి కింద ఉండేది. అంటే ఆ ఇటిక ఏంటి అని అడిగారు. అడిగితే ఏం చెప్పారు, ఇది నా గురువు యొక్క అనుగ్రహం అన్నది. సాయి ఒక మాట అన్నాడు, మీరు సాయి చరిత్ర చదువుతూ ఉండి ఉంటే ఏం చెప్పాడు అంటే, ద్వారకా మాయలో కూర్చున్నటువంటి ఈ సతీయుడు యుక్తుడు అబద్ధము చెప్పడు అన్నాడు కదా ఆ మాట. ఇంకేత సాయి ఏ మాట అన్నాడు, ఇటిక గురువు యొక్క అనుగ్రహం అంటే అది నిజమా అబద్ధమా? నిజమే కదా. మరి 12 ఇటికలు పెట్టుకోమంటే నేను ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే, 12 రెట్లు సాయి యొక్క గురువు అనుగ్రహం మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్తున్నాను నేను. సాయి దగ్గర ఉంటే మీకు ఎంత శాంతి లభిస్తుందో, ఎంత ధైర్యం లభిస్తుందో, అంత శక్తి మీకు ఆ పన్నెండిటికలు ఇంట్లో ఉండటం వల్ల వస్తుంది. కానీ ఈ పన్నెండిటికలు సాయి యొక్క అనుగ్రహానికే కాదు, సంసార చక్రానికి కూడా ప్రతీకలు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి, 12 ఇటికలు ఉంటాయి. ఉపయోగించుకోగలిగేవాడు మీ జాతకాన్ని దాంతో మార్చేసుకోవచ్చు. కానీ నేను ఒక రోజులో మీకు ఏం చెప్పగలను, మీరు ముందు అది పెట్టుకుని ఆచరిస్తూ ఉంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కేవలం అది ఆచరించే వాళ్ళకి వేరుగా నేను క్లాస్ తీసుకుని మీరు ఈ ఇటికల్ని ఇలా ఉపయోగించుకోండి, దీపాలను ఇలా ఉపయోగించుకోండి అని చెప్పగలుగుతా ఆచరించిన వాళ్ళకి. ఆచరించిన వాళ్ళకి ఏం చెప్తా? ఇంకోటి ఏం చెప్పాను, నేను తరచూ వస్తూ ఉంటానన్నాను, మీకు గుర్తుందో లేదో. మరి తరచూ వస్తున్నా కదా, ముందు ఎప్పుడు వచ్చాను? గ్రహణం నాడు వచ్చాను, చంద్రగ్రహణం నాడు. అది ఎప్పుడు పడింది డేట్ గుర్తుందా మీకు? అక్టోబర్ మళ్ళా వచ్చేసా కదా, తరచూ వస్తూ ఉంటా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా. మీరు విన్నా వినకపోయినా మీ చెవుల్లో ఇల్లు పెట్టుకుని మైక్ పెట్టుకుని ఆరుస్తూ ఉంటా. ఇంకేటంటే అంత లాభదాయకమైనటువంటిది అని నా బాధ ఏంటి అంటే, ఇంత సులభంగా ఆనందంగా జీవించటానికి ఒక మార్గం చెప్తూ ఉంటే, చిన్న మార్గము 12 ఇటికలు మాత్రం పెట్టుకోండి. మీరు 12 ఇటికలు ఎలా పెట్టుకోవాలో ఇవాళ చూపించారు కదా, ఇలా పెట్టుకోండి. చాలా మంది అడిగారు మరి ఇటికల్ని మేము ఇంకో పనికి కూడా ఉపయోగించుకోవచ్చా? ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మెడికల్ కాలేజీలో గ్రేజ్ అనాటమీ అని ఒక బుక్ ఉంటుంది, ఇంత ఆ పుస్తకం. ఆ పుస్తకం చదవకుండా ఎవడు డాక్టర్ అవ్వలేడు. చాలా లావు పుస్తకం ఉంది, చదివినప్పుడు చదువుతాడు వాడు, చదవనప్పుడు ఏం చేస్తాడు? తల కింద పెట్టుకుంటాడు. అమ్మో పుస్తకం తల కింద పెట్టుకోకూడదు అనుకోడు, ఇంకా ఏమనుకుంటాడేమో, తల కింద పెట్టుకుంటే ఆ పుస్తకంలో ఉన్నది ఏమైనా దూరిపోతుండేమో. అంటే ఇటీవల మీరు ఇంట్లో పెట్టుకున్నాక పూజా కార్యక్రమం అయిపోయాక మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టుకోవచ్చు, కిటికీలో పెట్టుకోవచ్చు, గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు, లేకపోతే డాబా మీద పెట్టుకోవచ్చు, లేకపోతే కిటికీ చూరు ఉంటుంది కదా సన్షేడ్ అయ్యి ఉంటాం దాన్ని, దాని మీద పెట్టుకోవచ్చు. ఉపయోగిస్తున్నప్పుడే పెన్నుండి రాసేటప్పుడు 2 వేళ్ల మధ్య పెట్టుకుంటాం, రాత నేర్పేటప్పుడు పెన్నుతో ఏమని చెప్తావా బాబు, పెన్నుని నీ 2 వేళ్ల మధ్య పెట్టుకో అని చెప్తావు. ఎంతసేపు పెట్టుకోవాలి అని అడగం. రాయకం అయిపోగానే ఎక్కడ పెట్టుకుంటావు? నీ ఇష్టం, జేబులో పెట్టుకుంటావు, అల్మార్లో పెట్టుకుంటావు, బయట విసిరేసుకుని మళ్ళా కొత్త పెన్ను కొనుక్కుంటావు, కొనుక్కోవచ్చు కదా. అలాగే ఇటుక బాగులేదు, ఇంకో ఇటుక పెట్టుకోండి. మధ్య ఇటుక విరిగిపోయింది, పాడైపోయింది, ఇంకో ఇటుక పెట్టుకోండి. ఇటుకల్లో ఏం లేదు, ఇటుకని ఉపయోగించుకునేటటువంటి నీలో ఉంది అన్నది అర్థం చేసుకోండి. 12 ఇటుకలు పెట్టుకున్నంత మాత్రాన ఏమైపోదు, 12 ఇటుకలు ఉపయోగించుకోవాలి. మీరు ఎలా ఉపయోగించుకోమని చెప్తున్నానో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన శిరస్సు నుంచి పాదం వరకు 12 భాగాలుగా మన ఋషులు శిరస్సు నుంచి పాదం వరకు 12 భాగాలు చేశారు. మన శరీరాన్ని 12 భాగాలుగా చేశారు. ఈ 12 ఇటికలు మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈసారి నేను వచ్చినప్పుడు ఏ ఇటుకని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. మొదటి ఇటుక శిరస్సుకు సంబంధించినటువంటి బాధలన్నింటినీ తీసేస్తుంది. 12వ ఇటుక కాలికి సంబంధించినటువంటి బాధలన్నీ తీసేస్తుంది. అలా అమర్చినటువంటి ఇటుకల్లో మొదటి ఇటుక ఏది, 12వ ఇటుక ఏది, ఆ ఇటుకల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మీకు ఈసారి వచ్చినప్పుడు చెప్తా. ఇంకేదంటే మీరు కాస్త ఒక 4 రోజులు దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇది అర్థమైందా మొదటి పాయింట్? దీనివల్ల ఏమవుతుంది మీకు, మీకు కానీ ఆ ఇటుకలు ఉపయోగించుకునేటటువంటి వాళ్ళకి రోగాలు రావు, రోగరహితమైనటువంటిది వస్తుంది. ఫస్ట్ లాభం అది. 190 మందికి శారీరక అనారోగ్యం వల్ల బాధలు. డబ్బుంది, బాగా సంపాదించుకున్నాడు, చిన్నప్పుడు కష్టపడ్డాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. అయ్యో నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందా అని బంధువులు వస్తారు చూస్తాను ఈ పాపం అని. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు. బంధువులు వచ్చారు కనుక మంచి మంచి వంటలు అవి చేస్తారు. బంధువులు అదంతా తింటూ ఉంటారు, పాపం వీడేం చేయాలి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ పాపం. వాళ్ళు వారి ముందే అంతా తింటూ అయ్యో పాపం నీ కర్మ నువ్వు తినలేకపోతున్నావు అంటే వాడిని ఏడిపిస్తున్నారో తెలియదు, వాడిని గుర్తుకుంటున్నారో తెలియదు. ఈ బాధలు మీకు రావు. ఈ 12 ఇటుకలు ఎవరి ఇంట్లో ఉండి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారో వాళ్ళకి శారీరకమైనటువంటి బాధలు రావు. దీనికి గ్యారంటీ ఏంటి మాస్టర్? మీరు ఎవరి అథారిటీతో చెప్తున్నారు అంటే, మనకి ఈ అథారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఆదిశంకరాచార్యు వారి. ఇదంతా నేను చెప్తున్నది నా సొంత ఆలోచన కాదు. ఆదిశంకరాచార్యుల వారు గురుపాదుకా స్తవము అనేటటువంటి ఒక స్థలంలో అన్ని వేదాలు, అన్ని మంత్రాలు, అన్ని శాబర మంత్రాలు కలిపి 12 శ్లోకాలు ఆయన రాశాడు. అన్ని మంత్రాలు, యంత్రాలు అన్ని కలిపి ఈ 12 పెట్టుకుని మీరు ఈ సాధన చేస్తూ ఉంటే ఈసారి నేను వచ్చినప్పుడు మీకు ఆ 12 మంత్రాలను నేర్పుతాను. ఎవరికి? రోజు చేసినటువంటి వాళ్ళకి. అబద్ధం మాత్రం చెప్పి నేను రోజు చేస్తున్నామని క్లాసులకు వచ్చేయకండి. నేను కాదు చూసేది, ఆది శంకరాచార్యులు వారు చూస్తారు. నాకేం దివ్య దృష్టిలో లేవు, కానీ ఆయనకుందన్న అనుమానం మీకుందో లేదో. అంచేత మీరు రెగ్యులర్ గా ఇది చేయకుండా నేను చేశామని చెప్పి క్లాస్కి వచ్చారనుకోండి, జాగ్రత్త. నేనేం చేయదు కాదు, ఆది శంకరాచార్యులు వారు మిమ్మల్ని వాయిన్ చేస్తారు. కానీ ఆది శంకరాచార్యులు వారి మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంత గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాటలు అర్థం కావు. ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ విద్య నేర్పడానికి మీ ఇళ్లలో 12 పెట్టిస్తున్నాను. శరీరం ఉంది, చాలా అందమైనటువంటి శరీరం ఉంది. అబ్బా కళ్ళు అవి నవమన్నదాకారం, లేకపోతే నవరతి ఆకారం. అబ్బా అసలు అందం చూడలేమండి. కరెక్టే, కానీ ప్రాణాలు లేవు. అంత అందగాడు ఏం లాభం? లాభం ఉందా? ఏం చేస్తాం? చూస్తారండి, ఎంత అందగాడు ఒక ఏం లాభం? అంచేత ఈ 12 భాగాలు కలిగినటువంటి శరీరంలో ఏముండాలి? ప్రాణం ఉండాలి. ఈ 5 జ్యోతులు మీరు వెలిగించేటటువంటివి 5 ప్రాణాలను రక్షిస్తాయి, ఒక నూతన శక్తిని మీకు ఇస్తాయి. గురువుల యొక్క చరిత్రలో మీరు చాలా జాగ్రత్తగా చదివితే, ఎందుకంటే అందరి గురువుల యొక్క చరిత్రలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆవిడికి పిల్లలు పుట్టడం లేదు. లారీ మహాశయ పేరు విన్నారా మీలో కొంతమందినా? లాహరి మహాశయ, ఆయన ఒక పెద్ద గురువు, పరమహంస యోగానంద అని ప్రాణాయామం అది చెప్పేటటువంటి వాళ్ళకి దాదా గురుదేవుడు ఆయన. ఆయన దగ్గరికి పిల్లలు పుట్టడం లేదు అని ఒక ఆవిడ వచ్చింది. 12 ఎంతో అయింది పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టడం లేదు. పుడతారమ్మా, కానీ ఒకటి గుర్తుంచుకో, పురుడు వచ్చిన తర్వాత అప్పుడి గదిలో దీపం నిరంతరం ఆ రాత్రల్లో వెలుగుతూ ఉండాలి, దీపం ఆగిపోకుండా చూసుకోండి. సరే అండి, కానీ ఇది చెప్పిన తర్వాత ఆవిడకి పురుడు వచ్చి ప్రసవించేసరికి ఇది మర్చిపోయింది, గురువు గారు చెప్పింది. కానీ సాధారణంగా పూర్వకాలంలో ఆ దీపాలు వెలిగించే అలవాటు ఉంది కనుక ఒక ఆవుదం దీపం వెలిగించాలి. 3, 3:30 అయింది, పిల్ల తల్లి నిద్రపోతున్నారు, సేవకురాలిగా ఉన్నటువంటి వాళ్ళ మేనకోడలు కూడా నిద్రపోతోంది, దీపం కదిలిపోతుంది. దీపం కదిలిపోతూ ఉంటే గరుత్వం తలుపులు తెచ్చుకుని లారీ మహాశయ పుట్టి గదిలోకి ప్రవేశించాడు. ఈ సంఘటన జరిగింది పూనాలో. లారీ మహాశయ ఉండేది కలకటాలో. తలుపు తెరుచుకుని ఆయన వచ్చి ఆరిపోతుంది దీపం వెలిగించు అన్నాడు. సరే, వెలిగించాక వీళ్ళు తల్లి పిల్ల మన మేనకోడలు ఉంది కదా, అక్కడ చూస్తే తలుపులు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. మమ్మల్ని లేపిందెవరు, ఆపిందెవరు? కానీ ఉదాహరణ అంతా ఇచ్చింది ఈ చమత్కారం కోసం నేను చెప్పటం లేదు, ప్రాణశక్తి దీపంలో ఉంటుంది అని తెలపటానికి చెప్తున్నాను. అందుకే సినిమాల్లో వాటిలో కూడా సింబాలిక్ షాట్ అంటారు. ఏం చూపిస్తారా? చప్పని దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోయిందంటే ఏంటైంది అనమాట, అక్కడ శాంతి లేచిపోయింది అని అర్థం. శాంతి లేచిపోవడం చూపించడం ఇంచేటంటే ఆ సీన్ చేయను, ఆ హీరోయో ఆ హీరోయిన్ లేకపోతే యాక్టర్ అవడం నాకు చాలా సెంటిమెంట్ అందండి, నేను అలాంటి యాక్టింగ్ చేయను అంటాడు. వాళ్ళు ఆ రోజు షూటింగ్ కి రాలేదు, అంతటా వాళ్ళని చూపించారు అప్పుడు. ఇంకేంటే వాళ్ళు షూటింగ్ కి రాలేదు, అప్పుడు ఏం చూపిస్తారు? అర్థమైనా చెప్తుంది, దీపం వెలిగించి ఆ దీపం మీద కెమెరా ఫోకస్ చేసి కృష్ణేశ్వరికి ఏమైంది? 5 దీపాలు అందుకు వెలిగించమంటున్నాను నేను. ఈ 5 దీపాలు కూడా మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణశక్తులకి ఆధారం. అది మర్చిపోయాం. ఆ ఐదు ప్రాణశక్తులు డాక్టర్లకు కూడా తెలియవు. అనేక మంది డాక్టర్లతో మాట్లాడాను. నేను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ని, నేను తయారు చేసిన మందులే డాక్టర్లు వాడతారు. నిజం చెప్పాలంటే మాకు డాక్టర్లకి ఎప్పుడు యుద్ధమే. మేం మందులు తయారు చేసి ఇస్తేనే కదయ్యా మీరున్నారు అంటారు. మేముంటే కదయ్యా మీ మందులకి అంటాడు. అది వేరే విషయం. ఆ దెబ్బలాట మనకు వద్దు. డాక్టర్లకి మాకు ఉండే దెబ్బలాట ఎందుకు? కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది డాక్టర్లతో, ఎండీలు డిఎంలతో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో నేను చాలా సార్లు మాట్లాడాను. బాబు, ఈ ఐదు ప్రాణశక్తులు మీరేనైనా ఎప్పుడైనా అనాటి మీద చూసారా? మన శాస్త్రం చెప్తుంది ఐదు ప్రాణాలు ఉంటాయని, పంచ ప్రాణాలు ఉంటాయని. తెలీదు, ప్రాణాలు ఐదు రకాలుగా ఉంటాయని. కానీ ఒక లంగ్ ఎక్స్పర్ట్ ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పాడు నాకు. నోటిస్ట్ ఐదు ప్రాణాల గురించి నేను చెప్పలేను, కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీగా శరీరంలో జరుగుతూ ఉంటుంది. గాలి లోపలికి వెళ్ళగానే ఐదు సంచుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఇటు రెండు ఉంటాయి, ఇటు మూడు ఉంటాయి. వాయువు అంటే ప్రాణము అనే కదా. మరి ఇక్కడ ఐదు భాగాలు ఉన్నాయి. కుడివైపు, కుడివైపు ఉండేటటువంటి ఏంటంటే లంగ్స్. లంగ్స్ అంటే అర్థమవుతుందా మీకు? లంగ్స్ అంటే లోపల ఊపిరితిత్తులు. ఇటువైపు కుడివైపు ఉండేటటువంటి ఊపిరితిత్తుల్లో మూడు భాగాలు ఉంటాయి. ఎడమవైపు ఉండేటటువంటి ఊపిరితిత్తుల్లో రెండు భాగాలు ఉంటాయి. అంతేత ఒకటి మాత్రం గ్యారంటీగా శరీర శాస్త్ర నిర్మాణ ప్రకారం నేను చెప్పగలిగేది ఏమిటి అంటే, మనం పీల్చుకున్నటువంటి వాయువు గ్యారంటీగా ఐదు భాగాలుగా అవుతుంది. అందులో డౌట్ ఏం లేదు నాకు. కానీ ఆ ఐదు ప్రాణశక్తులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా ఎలా మన ఋషులు చెప్పారు, ఆ శక్తులు ఎలా పనిచేస్తున్నాయో మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మాకు ఖచ్చితంగా తెలుసు, సవ్యంగా గాలి పీల్చుకుని వదిలేటటువంటి వాడికి రోగాలు రావు. డాక్టర్లుగా నేను చెప్తున్నాం, దాన్ని అబ్డామినల్ బ్రెత్ అంటాడు. మనం యోగ శ్వాస అంటాం. వాళ్ళు ఏమంటారు అంటే పొట్టతో గాలి పీల్చుకోవటం. చిన్నపిల్లవాడు ఊపిరి పీలుస్తూ ఉంటే చూసారా? ఇది కదలదు, ఇది కదులుతుంది. అంటే పంచ ప్రాణ విద్య మీరు నేర్చుకోవాలి. రోగరహితమైనటువంటి జీవితమే కాకుండా ఉత్సాహంతో నిండినటువంటి జీవితం. ప్రాణం అవుతే ఉంది కానీ ఇంకా ఎంతసేపు చెప్తాడు ఆయన. ఈయన వచ్చే హాయిగా వచ్చేసాడు 12 గంటలకి. మేము ఎప్పటి నుంచి కూర్చున్నాము, ఈయన తెలుసా ఏంటి? నీరసం వద్దు, కాస్త ఉత్సాహం తెచ్చుకోండి. ఈ ఉత్సాహం జ్యోతి వల్ల వస్తుంది, విచిత్రమైన ఉత్సాహం వస్తుంది. మీరు వెలిగించి చూడండి, అది ఒక రోజులో రాదమ్మా. మీరు రోజు చేసుకోండి, ఇది ఒక 2-3 నెలలు మీరు చేసుకుంటే మీకు చాలా విచిత్రంగా అలసట అనేది మీరు మర్చిపోతారు. నా అనుభవం చెప్తున్నాను నేను. 5వ తారీఖున డాక్టర్ని నాతో చెప్పింది ఏంటి అంటే, నువ్వు మంచం మీద నుంచి లేవకూడదు, పక్కకి ఒత్తిగిల్లాలన్నా కూడా నువ్వు ఒత్తిగిల్లకూడదు. ఏం చేయాలి? పిలవాలి ఎవరిని, వాడు ఎక్కడుంటాడు, వాడేం చేయాలి? నన్ను పక్కకి ఒత్తిగిల్ల చేయాలి. మాట్లాడద్దు, మాట్లాడితే నీ గుండె ఆగిపోతుంది. అసలు ముందుకు వంద బాక మంచం మీదే కూర్చో, పడుకో. అసలు మంచం మీద నుంచి నువ్వు దిగబాక, మెట్లు అసలే ఎక్కొద్దు. అంటే నేను ఒకటే అన్నా, ఇంటికి దాన్ని ఏం చేయబట్టారు? బతుకుందామంటారా, బతుకుంది వద్దంటారా? అది కూడా చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. వాళ్ళ మాట విన్నా నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడికి తెలియాలి ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు నేనేం పడుకుని రాలే, ఇంకో పని మీద వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను. అయితే మీరే కష్టపడలే, దేవుడు కష్టపడ్డా అభివృద్ధి చెప్తుందా? రాలేదు. అలసటాన్సర్ ఉండనే ఉండదు. పిల్లల మీద కోపం కానీ, భర్త మీద కోపం కానీ, అత్త మీద కోపం కానీ, ఇవంతా అసలు ముందు ఎందుకు వస్తాయంటే నీరసంలో వస్తాయి. అసలు కారణం ఏంటి అంటే నీరసం. తర్వాత మిగతా అంతా అంటే వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు ఏదో మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు, అది నేను అంటే ఎవరు చేసే తప్పులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. విషయం విషయములు ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటి అంటే నీరసం. ఈ ఐదు దీపాలు వెలిగించున్నటువంటి వాళ్ళ ఇళ్లలో నీరసాలు చేసే వాళ్ళకు ఉండదు.
ఆ వెలుతురు. మొదటి దాంట్లో లాభం ఏంటో చెప్పాను, ఆరోగ్యంగా ఉంటుంది, రోగాలు రావు.
రెండో దాంట్లో ఏముంటుంది, మీకు ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం ఉన్నటువంటి వాడు యువకుడు, ఉత్సాహం లేనటువంటి వాడు చిన్న కుర్రాడైనా ముసలాడే. తేడా యువకుడికి ముసలితనానికి తేడా ఏంటంటే, చేయగలను అని యువకుడు అనుకుంటాడు, ముసలాడు ఏమనుకుంటాడు, ఇంకా నేను ఏం చేస్తాను. అంచేత జుట్టు తెల్లబడిందా, శరీరం ముడతలు పడిందా అన్నది కాదు ముసలితనానికి లక్షణం. అసలు ముసలితనానికి లక్షణం ఏంటి అంటే ఓపిక లేకపోవడం. ఈ ఐదు దీపాలు వెలిగించినటువంటి వాళ్ళకి అనంతమైనటువంటి ఉత్సాహం వస్తుంది. దానికి ఒక ఉదాహరణ నేనే అని చెప్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చి కదలొద్దు అన్న డాక్టర్లతో నేను ఒకటే అప్పుడు మాత్రం పోతానని అనుకున్నానమ్మా. నేనేదో ఇంత చెప్పగలను అనుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే పోతే ఇది చెప్తా పోదాం, ఇంట్లో మంచం మీద ఎందుకు పోతాం అని. ఇప్పుడు వచ్చేది పోయేటట్టు లేదు. మీరు నాకేమనిపిస్తోంది అంటే ఇంకా కనీసం 2-3 లక్షల వద్ద వాయించి వాళ్ళందరికీ విషయాలు చెప్పాక పోదామని ఏం లేదు నాకు. అప్పటికి పోదు, అప్పుడు ఒక స్కూల్ లాగా పెట్టి ఈ 12 కలిగి 5 దీపాలని ఎలా ఉపయోగించాలి, అప్పుడు మిమ్మల్ని అక్కడికి రమ్మంటా. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, మీరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఊళ్ళకే వచ్చి నేను చెప్తాను. అది నేను చెప్పింది 3-4 ఏళ్ళ తర్వాత మీకు నేర్పుకుందా ఉన్నా అక్కడికి రా అంటాను. అక్కడ ఫీజులు పెడతాను నేను, ఇలా వచ్చేసి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోదు ఇప్పుడు. అంతే ఫీజులు అవి లేకుండా ఆరోగ్యాన్ని పొందటానికి 12 ఇటుకలు పెట్టుకోండి, ఉత్సాహాన్ని పొందటానికి 5 దీపాలు. ఉత్సాహం ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ పనికొచ్చే పని ఏది చేయలేదనుకోండి, ఏం లాభం? ఉత్సాహం ఉంది, ఆరోగ్యం ఉంది, పనికొచ్చే పని చేయకపోతే ఏం చేస్తారో తెలిసిన వాడు గుండె అవుతాడు. ఉత్సాహం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఏం చేయాలో తెలియదు, వాడిని కొట్టు, వీడిని కొట్టు, వీడిని చావగొట్టు. అలాగే మన మార్గము తప్పు దారిలో వెళ్లకుండా, మన ఉత్సాహాలు మన శక్తి తప్పు దోవన పడకుండా 5 అగరొత్తులు వెలిగిస్తాము. నేను చేసేటటువంటి పని అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, సుగంధాన్ని ఇవ్వాలి అనేటటువంటి భావంతో 5 అగరొత్తులు. చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది, కానీ పిల్లల్లో మీరు ఇది చేసుకోవడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పెట్టారు. 12 ఇటుకలు పెట్టేసి స్నానం చేశాక 12 ఇటుకలు అలా పెట్టేసుకోండి, 5 దీపాలు వెలిగించేయండి, 5 అగరొత్తులు వెలిగించేయండి. ఎంత టైం పడుతుంది దీనికి? మా అవతల 1-2 నిమిషాలు. దాని తర్వాత మీ మానసిక శక్తిని, జ్ఞాన శక్తిని, మేధను వృద్ధి చేయడానికి గాయత్రి మంత్రం చేసుకోండి. అందరూ ముఖ్యంగా చిన్నపిల్లలు పరీక్షల దగ్గరికి రాబోతున్నాయి. పరీక్షలలో మేము చదివింది గుర్తుంచుకుని రాయాలి అంటే ఒక మాల గాయత్రి రోజు చేసుకోండి. మీరు మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, చేసుకుని చూడండి, మీకే తేడా తెలుస్తుంది. పరీక్షకు ఒక రోజు ముందు చేసుకుంటే ఏం రాదు. ఇప్పటి నుంచి మీరు మొదలెడితే మార్చిలోనూ ఏప్రిల్లోనూ మీకు పరీక్షలు ఉంటాయి. అప్పటికి మీ జ్ఞాపక శక్తి ఎంత వృద్ధి చెందుతుందో చూడండి. మీ పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళు తిట్టకుండా, చదువుకోవటం లేదురా వెధవా అనకుండా, ఒక్కసారి స్నానం అయిపోయాక కూర్చోపెట్టేవాడిని, ఇలా దీపాలు వెలిగించిన తర్వాత మీతో పాటు వాడిని కూడా 100 నిమిషాలు గాయత్రి చేసుకోమనండి. 5 నిమిషాలే మీకు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు ఒక మాల గాయత్రి చేసుకోవడానికి. కానీ ఆ మేధ ఎంతగా పెరుగుతుంది అంటే, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ మీరు మెడిసిన్ చెప్తూ ఉంటారు, ఆయుర్వేద చెప్తూ ఉంటారు, హోమియోపతి చెప్తూ ఉంటారు, ఇది చెప్తున్నారు, సంత్రా చెప్తున్నారు, కుండలిని చెప్తున్నారు. ఎకనామిక్స్ లో ఎంఏ పాస్ అయిపోయాక పిహెచ్డి చేస్తారు, వాళ్ళకి గైడ్ చేసి పిహెచ్డి థీసిస్ రాయిస్తూ ఉంటాను. మరి ఇదంతా మీరు ఎలా చేయగలుగుతున్నారు మాస్టర్? గాయత్రి మంత్రం వల్ల. మరి ఇదంతా కూడా ఇంత మేధస్సు మీకు రావాలి, మీ పిల్లలకి రావాలి అంటే ఈ 5 దీపాలు 5 అగరొత్తులు వెలిగించుకున్నాక ఒక మాల గాయత్రం చేసుకోండి. ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు మీరు మీ పిల్లలు ఇది చేసుకోండి, ఎన్ని మార్కులు వస్తాయో చూడండి. అంతకంటే ఇంకేం నిదర్శనం వచ్చలే మీకు, ఆ వచ్చిన మార్కులే మీకు చెప్తాయి తేడా. కానీ పరీక్షకు ఒక రోజు ముందు కనీసం 2-3 నెలల ముందు నుంచైనా స్టార్ట్ చేయండి. 5 మార్గశిర మాసం కనుక ఈ మాసంలో స్టార్ట్ చేస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఒక మాల గాయత్రి అయిపోయిన తర్వాత ఒక మాల మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. ఎందుకంటే డబ్బు ఉన్నంత మాత్రాన, తెలివితేటలు ఉన్నంత మాత్రాన వనరులు లేకపోతే మీకేమీ లాభం లేదు. డబ్బుంది ఆపరేషన్ చేయించుకోవటానికి పేషెంట్కి,
ఆపరేషన్ చేయడానికి ఫారెన్ నుంచి డాక్టర్ వచ్చాడు. వాడికి బుర్ర ఉంది, ఎలా ఆపరేషన్ చేయాలి. మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఆపరేషన్ థియేటర్ ఖాళీగా లేదు, ఏమవుతుంది? వనరులు కూడా ఉండాలి కనుక. ఒక గాయత్రి మంత్రమే కాకుండా ఒక మాల మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. మీరు ఇది మీరు చేసుకుంటూ ఉంటే మీ జీవితంలో సుఖం ఎందువల్ల వస్తుంది అంటే, సుఖానికి ఆరోగ్యం ముఖ్యం. 12 ఇటికలు పెట్టుకున్నారు కనుక, దాన్ని ఉపయోగించుకుంటున్నారు కనుక మీకు ఆరోగ్యం వస్తుంది, సంతోషం, ఉత్సాహం ఉంటే సంతోషం ఉంటుంది. ఏదైనా అడ్డంకి వచ్చిందనుకోండి, ఉత్సాహం లేనివాడు నీరు గారిపై కూర్చుంటాడు, ఉత్సాహం ఉన్నవాడు ఏం చేస్తాడు, బదలుగొట్టాయా అడ్డంకిని, నేను కుంభస్థలాన్నైనా బదలుగొట్టి నేను ఆ లక్ష్యానికి వెళ్ళిపోతాను అంటాడు. అది ప్రాణశక్తి వల్ల వస్తుంది, ఈ 5 జ్యోతుల వల్ల వస్తుంది కనుక సంతోషం వస్తుంది. ఎప్పుడైతే సుఖంగా సంతోషంగా మీరు ఉండగలుగుతారు, మీరు చేసే పనుల వల్ల మీకు శాంతి వస్తుంది. ఇంకేత సుఖము సంతోషము శాంతి కొరకు ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి, ఈ సంస్కృతి దేవాలయాలు మాట ఒకటి వాడి వదిలేస్తాను నేను, అది ఒక్క మాట చెప్పి వదిలేస్తాను నేను. సాధారణంగా మన భారతదేశంలో దేవాలయాల్లో అన్ని కూడా పంచాయతనాలు ఉంటాయి, శివ పంచాయతనము, రామ పంచాయతనము, పేరు విన్నారు కదా, పంచాయతనాలు అని ఉంటాయి. అంటే 5 కలిసి ఉంటారు. ఈ 5 కూడా మన శరీరంలో ఉండేటటువంటి 5 ప్రాణశక్తులకు ప్రతీక. అంచేత మీకు తెలిసినా తెలియకపోయినా మీరు దేవాలయానికి వచ్చి వెళ్తూ ఉంటే ఈ పంచాయతనాల యొక్క శక్తి మీకు లభిస్తూ ఉంటుంది, మీ దీపాలు ఇంకా బాగా వెలుగుతాయి. ఇంకోళ్ళు నన్ను అడిగారు, ఈ దీపాలు ఎంతసేపు వెలిగించాలి మాస్టారు అని. 2 నిమిషాలు వెలిగితే చాలు, ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ మీరు పారబోసుకోవక్కర్లేదు. 12 ఇటికలు పెట్టి 1 స్పూన్ నూనె వేసి ఆ ఒత్తులు వెలిగించేసి, ఉగరొత్తులు వెలిగించేసి మీ జపం మీరు చేసుకోండి. జపం చేసేంత వరకు ఉండాలా మాస్టారు? ఉండక్కర్లేదు. ఉంచుకుంటాము వద్దనను, రాత్రల్లా వెలిగించుకుని పగలల్లా వెలిగించుకుని అఖండంగా ఉంచుకుంటాము వద్దనను. కానీ కనీసం ఎంతసేపు చేయాలి? 2 నిమిషాలు. స్నానం అయిపోగానే 12 ఇటికలు సర్దేసి 5 జ్యోతులు వెలిగించేసుకుని, 5 అగరత్తులు వెలిగించేసుకుని దాన్ని మర్చిపోండి. మీ పని మీరు జపం చేసుకోవటానికి సుమారు 10-15 నిమిషాలు పడుతుంది, చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ మీరేం చేసుకోక్కర్లేదు. ఇది మీరు చేస్తూ 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 ఉంటే ఈసారి నేను వచ్చినప్పుడు ఇంకా అస్త లోతుగా వెళ్తాను. సరేనా? జై గురు.